నమస్తే వీకెండ్ కామెంట్ బై ఆర్కేకు స్వాగతం. వచ్చే 5 ఏళ్లలో తెలుగు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఏ పావులు కదపబోతున్నది? హస్తిన వెళ్లిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి బీజేపీ పెద్దలు ఏ మిషన్ అప్పగించారు? ఏపీలో టీడీపీకి, తెలంగాణలో టీఆర్ఎస్కు ఎటువంటి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి? చంద్రబాబును నైతికంగా దెబ్బతీయడానికి ప్రత్యర్థులు ఏ ఉచ్చు బిగుస్తున్నారు? బీజేపీకి ప్రస్తుతం మిత్రుడిగా ఉన్న వైఎస్ జగన్కు భవిష్యత్తులో ఎవరు చెక్ పెడతారు? ఏపీలో, తెలంగాణలో పాగా వేయడానికి కమల దళం ఎంత గడువు పెట్టుకుంది? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రధానమంత్రి అయ్యేనాటికి 2 తెలుగు రాష్ట్రాలను తమ ఏలుబడిలోకి తెచ్చుకోవాలని కమలనాథులు వ్యూహరచన చేస్తున్నారా? 2 పర్యాయాలు మాత్రమే ప్రధానమంత్రిగా ఉంటానని ప్రకటించిన నరేంద్ర మోదీ 2024 తర్వాత రాష్ట్రపతి పదవిని స్వీకరించి ప్రధానమంత్రి పదవిలో అమిత్ షాను కూర్చోబెట్టాలని భావిస్తున్నారా? భారతీయ జనతా పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ 5 ఏళ్లలో 2 తెలుగు రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకోవాలని నిర్ణయించారు. భారతీయ జనతా పార్టీ పెద్దలు రూపొందించిన స్కెచ్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితిని లక్ష్యంగా చేసుకోబోతున్నారు. ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో ముందుగా తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని టార్గెట్గా చేసుకోబోతున్నారు. చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో అక్రమాలు ఏమైనా జరిగాయా అన్నది తేల్చుకోవడానికై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అడుగులు వేశారు. చంద్రబాబు హయాంలో కట్టబెట్టిన కాంట్రాక్టులపైన దృష్టి సారించడంతో పాటు రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోళ్లపై విచారణ జరిపించడం ద్వారా చంద్రబాబు భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ప్రజలకు చెప్పడానికి రంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో విచారణలో వెల్లడయ్యే అంశాలను బట్టి చంద్రబాబుపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయించడానికి కూడా రంగం సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను కలిసిన జగన్మోహన్ రెడ్డికి ఈ మేరకు సూచనలు అందాయని తెలుస్తోంది. ఈ ఇరువురిని కలిసిన తర్వాత నిర్వహించిన విలేకరుల సమావేశంలో మొత్తం కాంట్రాక్ట్లను, రాజధాని వ్యవహారాలను సమీక్షించనున్నట్టు నూతన ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. తమను ఓడించడానికై జాతీయ స్థాయిలో విపక్షాలన్నింటినీ ఏకం చేయడానికి ప్రయత్నించిన చంద్రబాబుపై భారతీయ జనతా పార్టీ పెద్దలు సహజంగానే కోపంగా ఉన్నారు. చంద్రబాబుపై కక్ష తీర్చుకోవడానికై ఏపీలో తమకు అనుకూలుడైన ముఖ్యమంత్రి ఉన్నందున ఆయన సహకారం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. దర్యాప్తులు, కేసులతో చంద్రబాబుని నైతికంగా దెబ్బతీయడంతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులను భారతీయ జనతా పార్టీలో చేర్చుకోవడానికి కూడా రంగం సిద్ధమవుతోంది. తెలుగుదేశం నాయకులు ఆసక్తి చూపినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని, భారతీయ జనతా పార్టీలో చేరేలా ప్రోత్సహించాలని జగన్మోహన్ రెడ్డికి సూచించామని ఆ పార్టీకి చెందిన ఒక ముఖ్య నాయకుడు చెప్పారు. తాము చేపట్టబోతున్న ద్విముఖ వ్యూహంతో వచ్చే 2-3 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ బలహీనపడుతుందని, ఆ స్థానాన్ని తాము ఆక్రమించుకుంటామని భారతీయ జనతా పార్టీ నాయకులు చెబుతూనే ఉన్నారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఎదిగిందన్న విశ్వాసం కుదిరిన తర్వాత ఆ పార్టీ పెద్దలు తమ దృష్టిని జగన్మోహన్ రెడ్డిపై కేంద్రీకరించే అవకాశం ఉంది. జగన్పై ఉన్న అవినీతి కేసులలో విచారణను వేగవంతం చేయించి వచ్చే ఎన్నికల నాటికి ఆయనకు జైలు శిక్ష పడేలా చేయగలిగితే 2024లో తాము ఏపీలో కూడా అధికారంలోకి రాగలమని భారతీయ జనతా పార్టీ పెద్దలు అంచనా వేసుకుంటున్నారు. చంద్రబాబు మిత్రుడిగానే ఉంటే ఆయనను దెబ్బతీయడం ఇబ్బందికరంగా ఉంటుందన్న ఉద్దేశంతో ముందుగా ఆయనను ఒక పథకం ప్రకారం దూరం చేసుకున్నారు. చంద్రబాబు బలహీనపడితే జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయడం తమ చేతిలో పని అని కమలనాథులు భావిస్తున్నారు. స్వయంగా క్రైస్తవుడైన జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత జరుపుతున్న నియామకాలలో క్రైస్తవులకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆర్ఎస్ఎస్ పెద్దలు గమనిస్తున్నారు. జగన్ హయాంలో ఏపీలో క్రైస్తవ మతం విస్తరించే అవకాశం ఉందని ఆర్ఎస్ఎస్ పెద్దలు అంచనాకొచ్చారు. ఈ కారణంగానే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ దెబ్బతినే వరకు జగన్మోహన్ రెడ్డిని వాడుకొని ఆ తర్వాత ఆయన సంగతి చూద్దామన్న ఆలోచనతో కమల దళం వ్యూహకర్తలున్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ అందనంతెత్తుకెదగడం, ప్రతిపక్షాలు బలహీనపడడంతో భారతీయ జనతా పార్టీని బలంగా ఢీకొనగల పరిస్థితిలో ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీ కూడా లేదు. కేంద్రంలో 2 మంత్రి పదవులను ఇవ్వనందుకు అలిగిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను కూడా అతి త్వరలో బలహీనపరిచే వ్యూహానికి పదును పెట్టబోతున్నారు. ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి రాష్ట్రాలన్నీ భారతీయ జనతా పార్టీ ఏలుబడిలోకి వచ్చేయాలి. ఇదే క్రమంలో మిత్రులుగా ఉన్న పక్షాలు క్రమంగా బలహీనపడుతూ ఉంటాయి. ప్రాంతీయ పార్టీలు ఎక్కడ బలంగా ఉండకూడదన్నది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. అలా జరిగినప్పుడే తాము భావిస్తున్న జాతీయవాదం దేశవ్యాప్తంగా విస్తరించి భారతీయ జనతా పార్టీ బలపడుతుందని కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ముందుగా తెలుగుదేశం పార్టీని, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీ పెద్దలు లక్ష్యంగా చేసుకోబోతున్నారు. చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేయడం జగన్మోహన్ రెడ్డికి సంతోషం కలిగించే పరిణామమే. అయితే ఆ తర్వాత తాను కూడా టార్గెట్ అవుతానని ఆయనకు తెలుసో లేదో తెలియదు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఐక్యంగా ఉండి పార్టీని కాపాడుకుంటారా, లేక ఎవరి స్వార్థం వారు చూసుకుంటారో వేచి చూడాలి. ఈ విపత్కర పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవడం చంద్రబాబుకు కూడా కత్తి మీద సామె అవుతుంది. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీ కూడా ఇప్పుడు ఆయనకు శత్రువులు. ఇంతమంది శత్రువులను తట్టుకొని నిలబడడం చంద్రబాబుకు శక్తికి మించిన పని అవుతుంది. ఈ గడ్డు పరిస్థితిని అధిగమించాలంటే కేంద్ర పెద్దల ముందు తల వంచక తప్పని పరిస్థితి చంద్రబాబుది. పార్టీని కాపాడుకోవడానికి ఆయన ముందున్న కర్తవ్యం ఇదొక్కటే. అయితే చంద్రబాబు పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్న భారతీయ జనతా పార్టీ పెద్దలు ఆయన తల వంచినా మన్నించి చేరదీస్తారన్న నమ్మకం లేదు. ఎందుకంటే వ్యక్తిగత సంబంధాల కంటే పార్టీ ప్రయోజనాలకే కమలనాథులు అధిక ప్రాధాన్యమిస్తారు. వాజ్పేయి హయాం వేరు, నరేంద్ర మోదీ హయాం వేరు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా క్షీణించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీన పడితేనే ఆంధ్రప్రదేశ్లో జెండా ఎగురవేయగలమని భారతీయ జనతా పార్టీ నాయకులు బలంగా నమ్ముతున్నారు. రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో వేచి చూద్దాం. ఇప్పుడు తెలంగాణ విషయానికి వద్దాం. లోక్సభ ఎన్నికలలో తెలంగాణలో 4 స్థానాలను గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ మంచి ఊపు మీద ఉంది. దీంతో 2024 ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావచ్చునన్న నమ్మకం ఆ పార్టీ నాయకులలో ఏర్పడింది. ఏపీలో హిందూ ముస్లింల మధ్య భావోద్వేగాలంతగా కనిపించో, తెలంగాణలో హిందువులను ఏకం చేయడం సులువే. ఎన్నికల ప్రచారం సందర్భంగా కరీంనగర్లో హిందూవాదానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ నాయకులు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. దీంతో అక్కడ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వినోద్ కుమార్ బలమైన అభ్యర్థి అయినప్పటికీ ఓడిపోయారు. నిజామాబాద్లో స్వయంగా ముఖ్యమంత్రి కుమార్తెను ఓడించడం, అవకాశమే లేని ఆదిలాబాద్ స్థానాన్ని గెలుచుకోవడంతో కమలనాథుల్లో తెలంగాణ పట్ల అంచనాలు పెరిగాయి. మొన్నటి ఎన్నికల నుంచే 2024 టార్గెట్గా భారతీయ జనతా పార్టీ నాయకులు తెలంగాణలో పావులు కదుపుతున్నారు. తెలంగాణలో బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకోవడానికై ఆ పార్టీ నాయకులు వ్యూహరచన చేశారు. నరేంద్ర మోదీ మంత్రివర్గంలో సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి చోటు కల్పించడం, కాంగ్రెస్ పార్టీకి చెందిన డీకే అరుణ, టీఆర్ఎస్కు చెందిన ముఖ్య నేత జితేందర్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం ఇందులో భాగమే. డీకే అరుణ వంటి వారు భారతీయ జనతా పార్టీలో చేరతారని ఎవ్వరూ ఊహించలేదు కూడా. కాలం గడిచే కొద్దీ అధికార పార్టీలో అసంతృప్తిగా ఉన్న నాయకులను తమ వైపు ఆకర్షించడానికి భారతీయ జనతా పార్టీ పెద్దలు భారీ స్కెచ్ వేశారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబును బలహీనపరచడానికై జగన్మోహన్ రెడ్డిని వాడుకోబోతున్నట్టుగానే తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను బలహీనపరిచే ప్రయత్నంలో భాగంగా రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించడానికి జగన్మోహన్ రెడ్డిని వాడుకునే అవకాశం ఉంది. ఏపీలో జగన్ అధికారంలోకి రావాలని తెలంగాణలోని ఆ సామాజిక వర్గానికి చెందిన వారు కూడా బలంగా కోరుకున్నారు. హైదరాబాద్ లో కూడా రాయలసీమ జిల్లాలకు చెందిన రెడ్లు గణనీయంగా ఉన్నారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ పెద్దలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెడిందని ఇదివరకే వార్తలొచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేసీఆర్ హాజరు కాకపోవడం వెనక కూడా ఏదో ఒక కారణం ఉండి ఉంటుందని రాజకీయ వర్గాలలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ కు నిజంగా ఢిల్లీ వెళ్లాలని ఉండి ఉంటే గవర్నర్ నరసింహన్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలోనే వెళ్లి ఉండేవారని, జగన్ తో కలిసి వెళ్లడం కోసం ల్యాండింగ్ సమస్యను తెచ్చుకోరని అంటున్నారు. ఢిల్లీలో విమానాల ల్యాండింగ్ కు సంబంధించి అధికారులకు ముందుగానే తెలుస్తుందని, దీన్ని బట్టి ల్యాండింగ్ కు అనుమతి లేదనడం సాకు మాత్రమేనని రాజకీయ పరిశీలకులు పై వాదాన్ని కొట్టిపారేస్తున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బలపడుతుంది.
పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎవరి పక్షాన సంఘటితమయ్యింది? రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ కు బీజేపీ నుంచి ఎటువంటి సవాళ్లు ఎదురు కానున్నాయి? తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గాన్ని తమలో కలుపుకోవాలని ఏ పార్టీ ఆరాట పడుతోంది? సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీడియాకు వైఎస్ జగన్ చేసిన హెచ్చరికలు ఎలా ఉన్నాయి?
తెలంగాణలో తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికలలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అధికార పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఏ పార్టీ అభ్యర్థి బలంగా ఉంటే ఆ పార్టీనే ఓటర్లు గెలిపించారు. తాము కాంగ్రెస్ కు ఓటు వేస్తున్నామా, భారతీయ జనతా పార్టీకి వేస్తున్నామా అని లేకుండా ఎవరైతే టీఆర్ఎస్ ను ఓడించగలరో గుర్తించి వారికే ఓటు వేశారు. దీన్ని బట్టి తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు సంఘటితమవుతోంది. భారతీయ జనతా పార్టీ గెలిచిన 4 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గట్టి పోటీనివ్వలేకపోయారు. ఆ కారణంగా ప్రజలు ఆ పార్టీని ఎంచుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ గెలిచిన 3 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ కు లభించాయి. ఆసక్తికరంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా ఈ 7 చోట్ల అదే రీతిగా ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ గాలి వల్ల భారతీయ జనతా పార్టీ గెలిచిందని చేస్తున్న వాదన తర్కానికి నిలబడకపోవచ్చు. అదే నిజమైతే మిగతా నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి గణనీయంగా ఓట్లు లభించాలి కదా. అలా జరిగుంటే ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలి టీఆర్ఎస్ లాభపడి ఉండేది. దీన్ని బట్టి రానున్న రోజుల్లో కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలో ఏదో పార్టీ, ఏ పార్టీ బలపడితే ఆ పార్టీకి అనుకూలంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు సంఘటితమవుతుంది. తాజా ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఏమాత్రం పుంజుకోలేదు, ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. అదే సమయంలో ఇంతింతాయి వటుడింతాయి అన్న చందంగా భారతీయ జనతా పార్టీ బలం మరింత పెరిగింది. జాతీయ స్థాయిలో జోరు మీదున్న భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో బలపడడం అంత కష్టమేమీ కాకపోవచ్చు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికలలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భారతీయ జనతా పార్టీ నుంచి సవాళ్లు ఎదురవుతాయి. తెలుగుదేశం పార్టీలో మిగిలిన వాళ్లతో పాటు భవిష్యత్ పట్ల ఆశలు కోల్పోతున్న కాంగ్రెస్ నాయకులు, టీఆర్ఎస్ లో అసంతృప్తితో ఉన్న నాయకులు, కార్యకర్తలు మున్ముందు భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షితులవుతారు. ఖమ్మం జిల్లాలో కూడా ఒక బలమైన సామాజిక వర్గం భారతీయ జనతా పార్టీ వైపు చూస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీతో చట్టాపట్టాలు వేసుకుని తిరగడం కూడా భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే అంశమే. దేశంలో ఇంతకాలంగా ముస్లింల ఓట్ల కోసం ఆయా పార్టీలు అవసరానికి మించి అప్పీజ్మెంట్ విధానాన్ని అనుసరిస్తూ రావడాన్ని హిందువులు జీర్ణించుకోలేకపోయారు. ఆ కారణంగానే నరేంద్ర మోదీ రూపంలో ప్రత్యామ్నాయం దొరకగానే హిందువులందరూ సంఘటితమయ్యారు. ఫలితమే తాజా పరిణామాలు. తెలంగాణలో ఇటువంటి పరిస్థితి కూడా తలెత్తవచ్చు. అదే జరిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ కు రానున్న రోజుల్లో కష్టాలు తప్పవు. రెడ్డి సామాజిక వర్గాన్ని ముందు పెట్టి హిందువులను సంఘటితం చేయడానికై భారతీయ జనతా పార్టీ చేయబోయే ప్రయత్నాలు ఫలిస్తే తెలంగాణ వాదం కూడా మరుగున పడిపోతుంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కేసీఆర్ మరీ సఖ్యతగా ఉండడాన్ని కూడా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని మళ్లీ తనకు అనుకూలంగా మలుచుకోవడానికై కేసీఆర్ తక్షణ విరుగుడు చర్యలు చేపట్టవలసి ఉంటుంది. తన వ్యవహార శైలి చర్యల కారణంగా దూరమైన వర్గాలను తన వైపు ఆకర్షించడానికై కేసీఆర్ ప్రయత్నిస్తే మంచిది. తెలంగాణ వాదం ప్రజల మనస్సుల్లో నుంచి తొలగిపోవడానికి ఒక రకంగా కేసీఆర్ కారణం. తెలంగాణ వాదం సజీవంగా ఉండి ఉంటే వినోద్ కుమార్, కవిత ఓడిపోయి ఉండేవారు కాదు. భారతీయ జనతా పార్టీ నుంచి ఎదుర్కానున్న సవాళ్లను కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారో వేచి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి తన పాలనలో అవినీతికి చోటుండదని ప్రకటించారు. ఆయన గత చరిత్రను బట్టి ఈ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. టెండర్ల రద్దు వంటి నిర్ణయాలు, కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బు చేసుకోవడానికేనన్న విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇందులో నిజం లేదని అంటున్నారు. వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం అవినీతి పరుడనని గతంలో తనపై పడిన ముద్రను చెరిపి వేసుకోవాలన్న పట్టుదలతోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నారట. అదే నిజమైతే ఆయనను అభినందించాల్సిందే. పనుల కోసం తన వద్దకు రావద్దని, ఎవరికి మేళ్లు చేయనని ఆయన తెగేసి చెప్తున్నారట. అదే సమయంలో తనపై పెట్టిన కేసులలో చిక్కుకొని ఇబ్బందులు పడిన అధికారులను మాత్రం ప్రోత్సహించాలని జగన్ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని పిలిచి మరీ ప్రాధాన్యత ఇవ్వడం ఇందులో భాగమే. రాష్ట్రంలో అవినీతికి తావు లేకుండా చేయడం ఉదాత్తమైన ఆశయమే. ఆచరణలో ఎంతవరకు సఫలమవుతారన్నది అనుమానమే. అడుగడుగున ప్రతిబంధకాలు ఎదురవుతాయి. నాకేంటి అని ప్రతి ఒక్కరూ భావిస్తున్న రోజులివి. రాజకీయాలు ఇంతగా కలుషితం కాని రోజుల్లో, అంటే 1983 తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో అవినీతిని అరికట్టడానికి ప్రయత్నించి నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కష్టాలు కొని తెచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని నిరుత్సాహపరచడానికి ఈ విషయం గుర్తు చేయడం లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన శాసనసభ్యుల్లో పలువురు గత 10 ఏళ్లుగా ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చారు. ఖర్చు చేసిన సొమ్ములు ఇప్పుడు రాబట్టుకోవాలని వారు కోరుకుంటారు. ప్రభుత్వ విభాగాలలో అవినీతి గురించి చెప్పే పనే లేదు. ఓటర్లు కూడా డబ్బు ఇవ్వనిదే ఓటు వేయడం లేదు. ఇలా మొత్తం సమాజాన్ని అవినీతి కమ్మేసింది. ప్రజల దైనందిన జీవితంలో అవినీతి భాగమైపోయింది. ఈ నేపథ్యంలో నా నుంచి మీరు ఏమీ ఆశించవద్దు, నేను ఎవ్వరికీ మేలు చేయను అన్న జగన్మోహన్ రెడ్డి ఆచరణలో నిజంగా అలాగే ఉంటే సొంత పార్టీ నుంచి కూడా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. వివిధ వర్గాల నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లను ఆయన ఎలా తట్టుకుంటారో వేచి చూద్దాం. ఇక తనకు వ్యతిరేకంగా వార్తలు రాసే పత్రికలు, ఛానళ్లపై కేసులు పెడతామని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన హెచ్చరిక విషయానికి వద్దాం. అవినీతిని అరికట్టాలనుకుంటున్న ఆయన నిర్ణయాన్ని ఇప్పుడు సమర్థించినట్టుగానే ఇకపై మంచిని సమర్థిస్తూ చెడుని ఎత్తి చూపుతూనే ఉంటాం. ఇక కేసులంటారా, అవి మాకు కొత్త కాదు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆంధ్రజ్యోతిపై కేసులు పెట్టారు. గత 5 ఏళ్లుగా జగన్ సొంత మీడియా వ్యవహరించిన తీరు తెలిసిన వారందరూ అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, అలా అయితే మీపై ఎన్ని కేసులు పెట్టాలి అని. కాబట్టి కక్ష సాధింపు ఆలోచనలు మానుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రజలిచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే ఆయనకే మంచి పేరు వస్తుంది.
ఇది ఇవాల్టి వీకెండ్ కామన్ బై ఆర్కే. చూస్తూనే ఉండండి ఏబిఎన్.